Namaste, this is Rajni. You are now listening to Mind Media, the voice of India.
హలో, నా పేరు శిరీష వారణాసి. నేనిప్పుడు చదవబోయే కథ మా ఆవిడ మంగళసూత్రం. ఈ కథ ఈమాట పత్రికలో ప్రచురితమైంది. దీని రచయిత బులుసు సుబ్రహ్మణ్యం గారు. నేను చదవబోయే కథలో బులుసు సుబ్రహ్మణ్యం గారు ఉగ్రాణి, సారమేయము, కతిపయ వంటి కొన్ని వాడుకు తగ్గిన పదాలు. యాక్చువల్గా వాడుకలో లేనివి అని చెప్పలేను, కానీ వాడుక తగ్గిన తెలుగు పదాలు కొన్ని మనకు పరిచయం చేస్తారు. అలాగే 3-4 సరదా తిట్ల ద్వారా నిందాస్థుతి అంటే ఏంటో కూడా చెప్పారు. ఈ కథ చదివినప్పుడు నాకు నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న తగులాడుకునే సన్నివేశాలు గుర్తొచ్చాయి. మరి మీకెలా అనిపించిందో కథ విన్నాక చెప్తారు కదూ. బద్ధకంగా నిద్రలేచి మొహం కడుక్కొని కుర్చీలో కూర్చొని టైం చూశాను. పావు తక్కు 6 వస్తోంది. వాకింగ్కి వెళ్లే టైం అయింది. ఏమండి అంది మా ఆవిడ మృదువుగా, ఉదయమే మొదటి కాఫీ కప్పు ఇస్తూ. మృదువుగా మాట్లాడడం అంటే నాకు అర్థం కాదు. మెల్లగా, నెమ్మదిగా, తక్కువ శృతిలో మాట్లాడడాన్ని మృదువుగా మాట్లాడడం అని అర్థం చెప్పుకుంటాను. ప్రస్తుతం ప్రభావతి అలాగే మాట్లాడింది. ఇలా మాట్లాడడం ఆవిడ నైజం కాదు. ఆవిడ అలా మాట్లాడినప్పుడల్లా నేను ఇబ్బంది పడ్డ సందర్భాలే గుర్తుకొస్తాయి. అందుకనే నేను గంభీరంగా అన్నాను, ఏమిటండి అని. నిన్న రాత్రి మంగళసూత్రం మళ్లీ పెరిగింది. పొద్దున్నే పసుపుతాడు వేసుకున్నాను. నా గుండెల్లో రాయి పడింది. ఇది వరలో 3 మాటలు సూత్రం పెరిగింది. ఇది 4 మాటు. ఈ మాటైనా మాట పెట్టకుండా కొత్త చేయించండి, మా ఆవిడ కొనసాగించింది మృదువుగానే. పెరిగినప్పుడల్లా మా ఇంట్లో చిన్న సైజు యుద్ధం జరిగేది. కొత్తది చేయించమని ఆవిడ, అతికిస్తే సరిపోతుందని నేను వాదించుకునేవాళ్లం. ఇప్పటిదాకా నేనే గెలిచాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడే అది ఎందుకు పెరుగుతుంది? నా మీద అది కక్ష సాధిస్తోందా అన్నాను నవ్వుతూనే. మీ దగ్గర డబ్బు ఎప్పుడుంది గనక? మాటల్లో శృతి పెరిగింది. నిజమే, 44 పైగా ఉద్యోగం చేసినా సొంత ఇల్లు లేదు. బ్యాంకు బ్యాలెన్సు, డిపాజిట్సు కలిపి కూడా 2-3 మాటలు హాస్పిటల్కి వెళ్లి రాగలిగినంత మాత్రమే ఉంది. సంపాదించింది ఖర్చు పెట్టడమే మా ఇద్దరికీ అలవాటు. ఆదా చేయాలనే సద్బుద్ధి మా ఇద్దరికీ ఎప్పుడూ కలగలేదు. నేను మాట్లాడలేదు. ఈ మంగళసూత్రం ఎప్పుడు చేయించామో గుర్తుందా? మాటల్లో శృతి మధ్యమ స్థాయికి చేరుకుంది. మన పెళ్లికి చేయించాం కదా అని అన్నాను మృదువుగా. మన పెళ్ళయి ఎన్ని ఏళ్లయ్యిందే? శృతి మారలేదు. 44 కదా మృదువుగానే అన్నాను. ఎన్ని తులాలతో చేయించారో గుర్తుందా? శృతి మధ్యమ స్థాయి దాటేసింది. 4 తులాలని అనుకుంటున్నాను. నా గొంతులో కూడా శృతి పెరిగింది. ఈ పక్కింట్లో టీవీలో ప్రవచనాలు ఆగిపోయాయి. ఆ పక్కింట్లో గ్రైండర్ ఆగిపోయింది. మీ మొహం తులాలు కాదు, కాసులు. 3 కాసుల కన్నా 2-3 చిన్నాలు తక్కువే. చిన్నవంటే ఎంత? నాకూ తెలీదు, అప్పుడు మా వాళ్ళు అలాగే అన్నారు. మీ వాళ్ళు అన్నదే సత్యమా? శృతి ఇంకా పెరిగింది. ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే అన్నారు. మరి అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది? మార్చి ఇంకోటి చేయించుకుందామని అంటే మీరు ఒప్పుకోలేదు ఇప్పటిదాకా. పిచ్చిదానా, మంగళసూత్రం మార్చకూడదు. సూత్రం పెరిగిందంటారు గాని తెగింది అనకూడదు. పసుపుతాడు మాత్రమే ఉత్తమం. అవిధరించే అనసూయ, సావిత్రి లాంటి వాళ్ళు పరమ పతివ్రతలయ్యారు. శృతి మార్చి మృదువుగానే అనునయించాను అనుకున్నాను. నేను పతివ్రతనైనా వాళ్ల కోవలోకి వెళ్ళను గాని ఈ సూత్రం ఎప్పుడు మార్పిస్తారో చెప్పండి. ఖరాఖండిగా వినిపించింది స్వరం. మార్చను. పెళ్లినాడు వేసుకున్న మంగళసూత్రం తన కడదాకా గాని, భర్త గతించిన తర్వాత కానీ మాత్రమే తీయాలి అని వేదాల్లో రాశారు. అది పతివ్రత లక్షణం. కఠినంగానే అన్నాను శృతి పెంచి. పక్కింటి వాళ్లు మా ఇళ్ల మధ్య గోడ దగ్గరికి వచ్చిన చప్పుళ్లు వినిపించాయి. మీరు వేదాల్లో చదివారా? నిలదీసింది మా ఆవిడ. విజ్ఞులు సెలవిస్తే నేను విన్నాను. నేను తగ్గలేదు. తమరి ముఖార విందం. ఈ మంగళసూత్రంలో ఇప్పుడు ఎంత బంగారం ఉంటుందో చెప్పగలరా? గోడ దగ్గర నవ్వులు వినిపించాయి. 3 కాసులుంటుంది కదా, 2 చిన్నాలు తక్కువగా జవాబిచ్చాను. ఇది వరలో 3 మాటలు పెరిగింది. పెరిగినప్పుడల్లా 1 సెంటీమీటర్ తగ్గింది. 3 మాటలు మెరుగు పెట్టించాం. మెరుగు పెట్టించినప్పుడు పావుతులం తగ్గుతుందిట. వెరసి ఇప్పుడు 1 తలం మీద 2-3 గ్రాములు ఉంటుందేమో. అదేమిటి, కాసుల నుంచి తులాలకొచ్చావు? ఈ కాలంలో తులాల్లోనే లెక్కిస్తున్నారు మరి అన్నట్టు బంగారం లెక్కలు అనగానే గుర్తుకొచ్చింది. మా ఆవిడకు నగలు ఒక చేతివేళ్లతో లెక్కించదగ్గవు మాత్రమే ఉన్నాయట. 2 వేళ్లు మిగిలిపోతున్నాయని కూడా బహువిధాల పలుమార్లు విచారించింది. కనీసం ఒక్క చేతివేళ్లనైనా సంతృప్తిపరచమని అనేకమార్లు అభ్యర్థించింది. ధనాభావ పరిస్థితుల వల్ల బంగారంతో మావిడ బంధం పెంపొందించలేకపోయాను. నగలు లెక్కించడంలో కూడా మా మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. మా పెళ్లిలో వాళ్ళు నాకు పెట్టిన ఉంగరం నా చిటికిన వేలకే సరిపోవడం వల్ల నేను ఉపయోగించలేకపోయాను. కొంతకాలం తర్వాత ఆ ఉంగరానికి నా చెవి పోగులు చేర్చి తన మధ్య వేలికి అమర్చుకుంది. ఇది లెక్కలోకి రాదుట, అది నా అకౌంట్లోకే వెళ్తుందిట. ముత్యాల హారంలో బంగారం లెక్కించే స్థాయిలో ఉండదు కాబట్టి అది బంగారు నగలు లెక్కలోకి రాదుట. ఈ కారణం వల్లే చెవిదిద్దులు ముక్కు పుడక లెక్కించిరాదుట. గాజులు ఆడవాళ్ల హక్కు, అలాగే మంగళసూత్ర నల్లపూసలు పెళ్లైన ఆడవాళ్ల హక్కు కాబట్టి అవి లెక్కించకూడదుట. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా నగ చేయించుకుంటే మా ఇంట్లో విభేదాలు విజృంభిస్తాయి. 2-3 రోజులు ఎడతగని చర్చలు ఉచ్చ స్థాయిలో సాగుతాయి. ఆ 2 రోజులు మా ఇంటి పక్కవాళ్లు టీవీ కట్టేస్తారు కూడాను. నా ఆలోచనలలో నేనుండగా మా ఆవిడ తన మనసులో మాట బయటపెట్టింది. ఇంకో 3 తులాలు కలిపితే గట్టి సూత్రం మంచిగా చేయించుకోవచ్చు, ఉత్సాహంగా అంది. నీ గొలుసుంది కదా, 3.5 కాసులది, అది ఇది కలిపితే బంగారం కొనక్కర్లేదు. మార్చి చేసినందుకు మజూరీ 15-20 వేలల్లో వచ్చేస్తుందంటే చేయించుకో, సౌమ్యంగానే అన్నాను. ఆ గొలుసు మా అమ్మది, అది మన అమ్మాయికే చెందుతుంది, నా తదనంతరం. అది మార్చడానికి ఒప్పుకోను. ఏం 3 తలాలు బంగారం కొనలేరా, కోపంగానే అంది. నాకు కోపం వచ్చింది. ఇంకా ఎంతకాలం నీ మెళ్ళ ఉంటుందో తెలియని ఆ మంగళసూత్రానికి ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టే ఉద్దేశం నాకు లేదు. నువ్వెంత అడిగినా లాభం లేదు. నా గొంతు నాకే కర్కశంగా వినిపించింది. ఈ మాట అంటూనే నేను తలుపు తీసుకుని వీధిలోకి వచ్చాను. పక్కింటి వాళ్లు హడావిడిగా తమ ఇళ్లలోకి వెళ్లడం గమనించాను. సాధారణంగా ఇద్దరూ కలిసి వాకింగ్కి వెళ్తాము. ఈవేళ కోపంగా నేను ఒక్కడనే వెళ్లాను. చల్లటి గాలి మొహానికి తగులుతోంది, అయినా కోపం ఇంకా చల్లారలేదు. ప్రసన్నాంజనేయ స్వామి గుడి వీధి దాటి 4 అడుగులు వేశాను. దాటుతూ స్వామివారికి ఒక నమస్కార బాణం కూడా వేశాను, ఎందుకైనా మంచిదని. కొంచెం దూరంలో ఒక సునకరాజు రోడ్డు మధ్య అడ్డంగా పడుకొని విశ్రమిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా నాకు కుక్కలంటే భయం, భయంతో కూడిన భక్తి కూడా. కుక్క భౌ భౌ అంటే నేను దేవుడికి దండం పెట్టుకుంటాను నన్ను కరవకుండా చేయమని. వారికి నిద్రాభంగం కలిగించరాదనే సదుద్దేశంతో రోడ్డు పక్కగా వెళ్లడానికి ప్రయత్నం చేశాను. 5-6 అడుగులు దూరంలో ఉండగానే గ్రామసింహంగారు లేచారు. భౌ భౌ అంటూ నన్ను పలకరించారు. నాకు వారి భాష తెలియకపోవడం వల్ల కంగారు పడ్డాను. అది శృతి పెంచింది, నేను ఆగిపోయాను. నన్ను చూసి అది సరదాగానో కోపంగానో తన భాషలో భౌ భౌ అంటూ వాదం మొదలుపెట్టింది అని అర్థమైంది. దానికి నన్ను చూసి కోపం వచ్చిందో లేక అసహ్యం వేసిందో అర్థం కాలేదు, కానీ నేనంటే దానికి ఇష్టం లేదు అని అర్థమైంది. దాంతో నేను సంభాషణ మొదలుపెట్టాను. స్నూపీ అని పిలిచాను. కూల్ కూల్ అని కూడా అన్నాను, అది పట్టించుకోలేదు. మళ్ళీ భౌ భౌ అంది, ఇంకొంచెం గట్టిగా. నేను వివరణ ఇచ్చుకున్నాను. నేను మీ వీధికి 2 వీధుల అవతల ఉంటాను, రోజు ఈ దోవనే వెళ్తుంటాను కదా, ప్లీజ్ దోవ వదులు. ఆ వేళ ఆ సారమేయమునకు తన రోజు వచ్చిందని గ్రహించలేకపోయాను. అది ఇంకొంచెం గట్టిగా భౌ భౌ అంటూ ఉత్సాహంగా 2 అడుగులు ముందుకు వేసింది. అప్రయత్నంగా నేను 2 అడుగులు వెనక్కి వేశాను. నో నో, నేను ఫ్రెండునే అని సంజాయిషి ఇచ్చుకున్నాను, అది వినలేదు. వడివడిగా ఇంకో 4 అడుగులు ముందుకు వేసింది. భౌభౌ రాగాలాపం చేస్తూనే ఇందులో దాని మిత్రులు 1-2 వచ్చి అవి కూడా వాటి భాషలో దొరకునా ఇటువంటి కండ అని రాగాలాపంలో జత కలుపుతూ నా కాలు వాసం చూశాయి. కింగ్ కర్తవ్యం అని కంగారు పడ్డాను. అంతా మిథ్య, పలాయనమే సత్యం అని జ్ఞానోదయం అయింది. వెనక్కి తిరిగి నా కండ వాటికి అందకుండా పిక్కబలం చూపించాను. దీన్నే భౌభౌవాదం అంటారట, మా శర్మ చెప్పాడు. మనం చెప్పేది ఎదుటివాడికి అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. వాడు చెప్పేది మనకి డిటో. మా ఇంట్లో కూడా ఇదే జరిగింది కదా అనుకున్నాను. 1 గంట సేపు వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చేటప్పటికి మా ఆవిడ టెలిఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. నేను కొంచెం బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికి ప్రభావతి ఫోన్ పెట్టేసింది. ఓ 15 నిమిషాలు నిశ్శబ్దంగానే గడిచింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దం భరించడం కూడా కష్టమే, తొందరపడ్డానేమోనని అనిపించింది. ఒక 100,000 పెట్టి చేయిస్తే ప్రభావతి కోరిక తీరుతుందేమో అని కూడా అనిపించింది. ఈ భావం 1 నిమిషం కన్నా నిలవలేదు. ఉన్న 4 లాకర్లోనే ఉన్నాయి, 2 జతల గాజులు కూడా. మంగళసూత్రం, నల్లపూసలు, 2 జతల గాజులు మాత్రమే ఉంటాయి ఒంటిమీద. లాకర్లోని గొలుసు మార్చి చేయించుకుంటే నష్టం ఏమిటి? ఆలోచన తెగటం లేదు. వాతావరణం తేలికపరచాలని, ఈవేళ టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడిగాను. అల్పాహారమా, ఉగ్రాణిని చేయ సంకల్పించి తిని అని కోపంగానే అంది. నాకు నవ్వు వచ్చినా ఆపుకున్నాను. ఈ ఉగ్రాణి ప్రయోగం పెళ్లైన కొత్తలో మొదలుపెట్టింది. జన్మతః తెలుగుకి నాకు పరమ వైరం. తెలుగు భాషకి, వ్యాకరణానికి ఉన్న అవినాభావ సంబంధం నాకు ఎల్లప్పుడూ మా మాస్టర్ నా వీపు మీదే బోధపరిచేవారు. మా మాస్టారు ఎన్ని మృదంగ కచేరీలు చేసినా నాకు బోధపడలేదు. అది వ్యాకరణానికి, నా వీపుకి ఉన్న అవినాభావ సంబంధం అని సరిపెట్టుకున్నాను. దురదృష్టవశాత్తు నేను తెలుగు విద్వాన్, ఊభాప్ర పరీక్షలకు చదువుతున్న ప్రభావతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుని జోర్హాట్ తీసుకొచ్చిన తర్వాత ప్రభావతికి తెలుగు ట్యూషన్ చెప్పించి ఆ పరీక్షలు పాస్ చేయించలేని దౌర్భాగ్యుణ్ణి కూడా. అలా అని ఆవిడ వివిధ సందర్భాల్లో తేటతెల్లం చేసింది. అది యునుంగాక పెళ్లైన కొత్తలో ఆమె తన భాషా ప్రావీణ్యతను ప్రదర్శించేది. ఆ ప్రదర్శన నా మట్టికే పరిమితం. ఇతరులతో మామూలుగానే మాట్లాడేది. పెళ్లైన కతిపయ దినములకు ఒకనొక దినమున, అదేమిటో, మా ఆవిడ భాషా ప్రయోగం అప్పుడప్పుడు నాకు అలవాటయ్యింది. శ్రీదేవి, నా ప్రియ భార్యామణి, ఈవేళ ఉదయం అల్పాహారం ఏమి చేయుచున్నదానవు అని అడిగితిని. ఉగ్రాణిని సేయ సంకల్పించితిని అని ఆమె ప్రత్యుత్తరమిచ్చెను. చేయుచున్నా కాదు, సేయుచున్నా అని అనవలను అని కూడా ప్రబోధించింది. ఉగ్రాణి అనగానేమి అని అడగబోయి నవ్వుతుందని అడగడం మానేశాను. ఉగ్రాణి అంటే ఏమై ఉంటుందా అని ఆరుబయట కుర్చీ వేసుకుని ఆలోచించాను. ఉగ్రవాద సంబంధితమేమోనని భయపడ్డాను. కాదులే అని సమాధానపడ్డాను. అనుమానం తీరక మా శర్మ దగ్గరికి వెళ్ళి అడిగాను. శర్మ తెలుగువాడే, సాహిత్య పిపాసనం చెప్పుకుంటాడు. అంటే నాకు తెలీదు, బహుశా సాహిత్యం చదివి పీపాల కొద్దీ కక్కేవాడు అనుకుంటాను. కనిపించినప్పుడల్లా ఆ పుస్తకం చదివావా, ఈ పుస్తకం చూసావా అని అడిగి వాడి గురించి ఒక అరగంట బుర్ర తినేసేవాడు. వాడు కూడా కొద్దిసేపు ఆలోచించాడు. బహుశా ఏ ఇటాలియన్ లేక ఫ్రెంచ్ వంటకమో అయ్యుంటుంది, ఫెమినాలో చదివి ఉంటుంది అని అభిప్రాయపడ్డాడు. అబ్బే, మా ఆవిడ ఫెమినా చదవదు అని నొక్కి వక్కాణించాను. అయితే తప్పకుండా బెంగాలీయో మరాఠీ వంటకమో అయ్యుంటుంది అని బల్లగుద్ది ఉద్ఘాటించాడు. లేడీస్ క్లబ్ రాజకీయాల్లో మీ ఆవిడ బెంగాలీ మరాఠీ వాళ్ల వైపు ఉంటుందని అభిజ్ఞవర్గాల భోగట్ట, వాళ్ళెవరి దగ్గరో నేర్చుకుని ఉంటుంది అని కూడా విశదీకరించాడు. నాకు నమ్మకం కలగలేదు. ఇంటికి వెళ్తే అదే తెలుస్తుంది కదా అని వచ్చి ఉత్కంఠగా ఎదురుచూశాను. ఒక అరగంట తర్వాత ప్లేట్లో ఇంత అటుకుల ఉప్మా తెచ్చి నా చేతిలో పెట్టింది. ఉగ్రాణి అంటే అటుకుల ఉప్మానా అని ఆశ్చర్యపడ్డాను. అవును, తాలింపు వేసిన అటుకుల ఉప్మాను ఉగ్రాణి అందురు అని వివరించింది ప్రభావతి. ఇటువంటి చమత్కార ప్రయోగాలు చాలానే చేసేది. మీ ముఖారవిందమున కిష్కిందావాసులు ఉత్సాహంతో ఉరకలు వేయుచున్నారు. మీ వదనచంద్రమున రామభక్తులు పరవశంతో నృత్యం ఆచరించుచున్నారు. మీ ముఖ పద్మమున తుమ్మల వనమున సూర్యాస్తమయ శోభ విరాజిల్లుతోంది. ఈ మాటలావిడ అన్నప్పుడు నన్ను పొగుడుతోందనే అనుకున్నాను. కానీ మా శర్మ టీకా తాత్పర్యం చెప్పినప్పుడే అసలు విషయం బయటపడింది. మొదటి 2 నాది కోతి ముఖమని, చివరిదానికి నా ముఖం తుమ్మల్లో పొద్దుగూకినట్టుంటుందని అర్థమైంది. నిందాస్థుతి అంటే ఏమిటో విడమర్చి చెప్పాడు శర్మ. ఇటువంటివి కూడా ఆ కోవలోకే వస్తాయి అని బొజ్జనిమురుకొని మరీ చెప్పాడు. పిల్లలు పుట్టి పెరుగుతున్నప్పుడు భాషా ప్రయోగాలు తగ్గిపోయాయి. కోపం వచ్చినప్పుడు ఏకాంతంలో మాత్రమే నిందాస్థితి చేసేది. నేను పట్టించుకోవడం మానేశాను. చాలా కాలంగా అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ మొదలుపెట్టింది. సంయమనంతో సంధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాను. ఈ మాట కూడా సూత్రం అతికించి, అవసరమైతే 2-3 గ్రాములు బంగారం తగిలించి పొడుగు తగ్గకుండా చేయించుకొస్తాను. 1-2 నెలల్లో శంకరం దగ్గర నుంచి రావాల్సిన 100,000 తిరిగి వస్తుంది. దాంతో కొత్త చేయిస్తాను అని చెప్పి సమాధానపరచడానికి ప్రయత్నించాను. 1 అరగంట వాద ప్రతివాదాల తర్వాత మా ఆవిడ తెల్లజెండా ఎగరవేసింది. ఉగ్రాణిని ఆరగించి కొత్తపేటలోని బంగారం దుకాణానికి వెళ్ళి సాయంకాలానికి మంగళసూత్రం తీసుకువచ్చాను. రెండు నెలలైనా శంకరం లక్ష ఇవ్వలేదు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారట. నా విషయంలో అదే నిజమైంది. మా ఆవిడ చేతి వేళ్ల లెక్క తగ్గకూడదనే సదుద్దేశంతో ఈ మధ్యన బజార్కి వెళ్ళినప్పుడు కానీ, మా కాలనీలో వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు కానీ మా ఆవిడకు ఒక సలహా ఇవ్వడం మొదలుపెట్టాను. పమిట మెడ చుట్టూ భుజాలు కప్పుకొని నడువు అని. ఈ మాటలు నేను పురుషాహంకారం చేత అనలేదు. గత కొద్ది కాలంగా హైదరాబాదులో గొలుసు దొంగలు చెలరేగిపోతున్నారు. ఇలా వచ్చి అలా స్త్రీల మెడలోని గొలుసులు తెంపుకుపోతున్నారు. పోలీసులు వాళ్ల పని వాళ్ళు చేస్తున్నామన్నారు. గస్తీ ముమ్మరం చేశామన్నారు. 10 టీములు గొలుసు దొంగలు పని పట్టేందుకు పనిచేస్తున్నాయని చెప్పారు. అయినా గొలుసు దొంగతనాలు తగ్గలేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని వారు సలహా ఇచ్చారు. మామూలుగానే మా ఆవిడ నా మనోగత భావాన్ని గ్రహించకుండా అపార్థం చేసుకుంది. మీ మొహం 66 ఏళ్ల వయసులో నన్ను ఎవరు చూస్తారండి అని తీసిపారేసింది. నా మనోగత భావాన్ని ఆవిడకి విపులంగా విశదీకరించాను. మా ఆవిడ పేళ్ళు నవ్వింది, భళ్ళున నవ్వింది, పడి పడి నవ్వింది. నవ్వి నవ్వి అంది, ఏ దొంగాడో తెంపుకుపోతే తప్ప నా కొత్త మంగళసూత్రం వచ్చే మార్గం లేదా భగవాన్ అని కనిపించని దేవుణ్ణి అడిగింది. ఒక్కొక్కప్పుడు దురదృష్టం ఎడాపెడా తన్నుతుంది. నా దురదృష్టం మా ఆవిడకు వరమైంది. సరిగ్గా మా ఆవిడ పైవాక్యం అన్నప్పుడు ఆకాశ మార్గాన తదాస్తు దేవతలు విహరిస్తున్నారేమో, మా ఆవిడ కొలిచిన భగవాన్ గారి ప్రోద్బలంతో తదాస్తు దేవతలు తదాస్తు అని ఉంటారు. ఈ విషయం 10 రోజుల తర్వాత అనుభవంలోకి వచ్చింది. ఆ దురదృష్ట ఉదయం సమయాన వాకింగ్ అనే కార్యక్రమంలో నేను మా ఆవిడ పక్కనే నడుస్తున్నాను. మోటార్ సైకిల్ మీద వచ్చిన 2 కుర్రాళ్ళు మా ఆవిడ మెడలో మంగళసూత్రం, నల్లపూసలు గొలుసు పెరిగించుకుపోయారు. అయ్యో అయ్యో అని మేమిద్దరం ముక్త కంఠంతో ఒకే శృతిలో అరిచాం. చుట్టుపక్కల ఉన్న 2 పురజనులు అయ్యయ్యో అయ్యయ్యో అని వంతపాడారు. మోటార్ సైకిల్ నంబర్ చూడనందుకు చీవాట్లు పెట్టారు. ఇంతలో కిందపడ్డ నల్లపూసల గొలుసులో ఒక ముక్క కనిపించింది. గుడ్డిలో మెల్ల అని వాళ్ళు సంతోషపడి మమ్మల్ని కూడా ఆనందించమన్నారు. పోయిన మంగళసూత్రానికి నల్లపూసల గొలుసు కోసం పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని సలహా పాడేసి వెళ్ళిపోయారు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని నేను అనుకున్నాను. కానీ మా ఆవిడ నా అభిప్రాయాన్ని ద్వంద్వంగా తిరస్కరించింది. తులం మంగళసూత్రం, అరతులం నల్లపూసల గొలుసు పోయిందని చెప్పుకోవడానికి సిగ్గు ఉండక్కర్లేదా, తెలిసి నలుగురు నవ్వరా అని అడిగింది. నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చేశాం. 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ఉదయం కాఫీ సేవిస్తుంటే మా ఆవిడ అంది, పెళ్ళాం పసుపు తాటుతో తిరుగుతుంటే సిగ్గులేదు ఈ మనిషికి. నేను మాట్లాడలేదు. పేపర్ తీసి మోడీగారి అమెరికా పర్యటనలో ఒబామా గారితో కుదిరిన ఒప్పందాల గురించి మరింత శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. బెల్లం కొట్టిన రాయిలా ఎలా కూర్చున్నారో మాట్లాడకుండా భారత్ అమెరికాలు కలిసి నడవాలని ఒబామా గారు ఉద్బోధించారు. మొన్న అమ్మాయి టెలిఫోన్ చేసింది. కొత్త మోడల్స్ అట, 5 తులాల్లో సూత్రం, 2.5 తులాల్లో నల్లపూసలు వచ్చేస్తాయట. వాట్సాప్లో ఫోటోలు పంపింది. మీకు కూడా చూడలేదా? సాంస్కృతిక సాంకేతిక రంగాలలో సహాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఒబామా గారు పునరుద్ఘాటించారు. కావాలంటే ఓ 50,000 ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు అబ్బాయి. మోడీ గారు హర్షం వ్యక్తం చేశారు. పేపర్ తీసి పడేసింది ప్రభావతి. మీకు చీమ కుట్టినట్లయినా లేదా? ఎందుకంత ఆవేశపడతావు? 5+2.5, 7.5 తులాలు, వాటి తరుగు మజూరి ఇత్యాదులు కలిపి కనీసం 2.5 లకారాలు అవుతాయి. ఇంకో 2 నెలలు ఆగు, ఎఫ్డీలు మెచ్యూర్ అవుతాయి. కొంటాను. కుదరదు. ఇప్పుడు వెళ్ళి ఆ ఎఫ్డీలు తీసేయండి. సాయంకాలం వెళ్ళి తెచ్చుకుందాం, రెడీమేడ్ దొరుకుతాయి. వడ్డీ తక్కువ వస్తుందే, ఈలోపు బంగారం ధర పెరుగుతుంది. అయినా 5 తులాలది ఎందుకే, 3 తులాలది నీ ఖర్చు వచ్చింది కదా. 40 ఏళ్ల పైగా నీ మెళ్ళలో నిలకడగా ఉంది కదా. ఆఖరి అస్త్రం ప్రయోగించాను. మీ మొహం 4 మాటలు పెరిగింది అన్నట్టు 5 ఏళ్ల క్రితం పెరిగినప్పుడు మీకు గుండె నొప్పి వచ్చింది. 10 రోజుల తర్వాత 3 స్టెంట్లతో తిరిగి వచ్చారు హాస్పిటల్ నుంచి. నా మెడలో గట్టి 5 తులాల మంగళసూత్రం ఉంటే మన ఇంటి ముందు యముని మహిషపు లోహగంటలు వినిపించావు. నీ మొహం నాకోసం ఎవడెందుకు వస్తాడు? వస్తే గిస్తే యమకింకర్లో చివరి ర్యాంక్ వాడో వస్తాడు. మళ్లీ మీ మొహమే. నా మంగళసూత్ర మహిమ వల్ల, నా పాతివ్రత్య ప్రభావం వల్ల యముడే రావాలి. పతివ్రతామణుల మంగళసూత్రం తెంపడానికి అత్యున్నత అధికారి వస్తాడు. అది యమలోక ప్రోటోకాల్. గట్టి మంగళసూత్రం వల్ల నా పాతివ్రత్య మహిమ ఇంకా ప్రకాశిస్తుంది. నాకు నోట మాట రాలేదు. మా ఆవిడ వాక్చాతుర్యంతో నా మెదడు మొద్దుబారిపోయింది. నాకు జలుబు చేసినా మా ఇంటి పరిసరాలలో గంటలు వినిపిస్తాయేమోనన్న అనుమానం పొడచూపింది. పతి ప్రాణంబులు తప్ప అని పాడుకుంటూ యమధర్మరాజు మా ఇంట్లోకి వచ్చేస్తాడేమోనని భయం వేసింది. ఈ మాట వాద ప్రతివాదాల్లో మా ఆవిడే గెలిచింది. మనసును సమాధానపరుచుకొని నేను బ్యాంకుకి వెళ్ళి FD బంధాన్ని తెంచుకొని మా ఆవిడ మెళ్ళలో మంగళసూత్రాన్ని మరోమారు వేశాను. మా ఆవిడ మెళ్ళలో మంగళసూత్రాన్ని దొంగలకు కనిపించకుండా చేసే వ్రతాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాను.
నమస్తే, దిస్ ఇస్ రజనీ. యు ఆర్ నౌ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.